गोपीजनवल्लभ गिरिवरदा यशोदानन्दन व्रज जनरञ्जन जन वल्लभ गिरिवरधारी यशोदानन्दन व्रज जनरञ्जन
श्रीमद्भागवतम की श्रील प्रभुपाद की। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। శ్రీమద్భాగవతం మొదటి స్కందం 13వ అధ్యాయం శ్లోకం 32 మరియు 33 34 మరియు 35 పితుర్యుపరతే పాండవ సర్వాన్న సుహృద శిశూన్ అరక్షతాం వ్యసనతః పితృవ్యౌ క్వ గతావితః తాత్పర్యం మా తండ్రి అయిన పాండురాజు మరణించినప్పుడు పసివారమైన మమ్ము మా పెదతండ్రి మరియు పినతండ్రులే సర్వవిధములైన ఆపదల నుండి రక్షించిరి. వారు సదా మా శ్రేయభిలాషులై ఉండిరి. అయ్యో, వారిప్పుడు ఇట నుండి ఎచ్చటకేగిరి? సూత ఉవాచ: కృపయా స్నేహ వైక్లవ్యాత్ సూతో విరహకర్షితః ఆత్మేశ్వర మచక్షాణో న ప్రత్యాహాతి పీడితః. తాత్పర్యం మరియు భాష్యం కృష్ణ కృపామూర్తేసి భక్తివేదాంత స్వామి శ్రీల ప్రభుపాద విస్కాన్ సంస్థాపకాచార్య. సూత గోస్వామి పలికెను. తన ప్రభు అయిన ధృతరాష్ట్రుని కాంచక కరుణ మరియు మనోక్షోభల చేత దుఃఖితుడై సంజయుడు ధర్మరాజునకు సరిగా సమాధానం నొసగలేకపోయెను. భాష్యం: సంజయుడు ధృతరాష్ట్రునకు బహుకాలము అంతరంగిక సేవకుడై ఉండెను. తత్కారణమున ధృతరాష్ట్రుని జీవితమును అధ్యయనము చేయుటకు అతనికి అవకాశం లభించెను. కాని ధృతరాష్ట్రుడు అంత్యమున తనకు తెలుపకయే గృహమును విడుట వలన అతని దుఃఖమునకు హద్దు లేకపోయెను. కురుక్షేత్ర రణమనుడి ఆటలో ధృతరాష్ట్రుడు ధన పరివారములాది సమస్తమును కోల్పోయి అంత్యమున తీవ్ర భగ్నతతో భార్యను కూడి గృహమును వీడవలసి వచ్చుటచే అతని ఎడ సంజయుడు సంపూర్ణముగా దయాపూర్ణుడయ్యను. విదురునిచే ధృతరాష్ట్రుని జ్ఞాన దృష్టి జాగృతము చేయబడినదనియు తత్కారణముననే అంధకూపము వంటి గృహము నుండి బయటపడిన పిమ్మట ఉత్తమ జీవనమును పొందుటకై అతడు అత్యంత ఉత్సాహంతో గృహమును వీడిననియు తెలియనందునే సంజయుడు తన దృష్ట్యా పరిస్థితిని ఊహించెను. ప్రస్తుత జీవనమును పరిత్యజించుట పిమ్మట కలుగు ఉత్తమ జీవనము పట్ల పూర్తి విశ్వాసము కలుగునంత వరకు కేవలము కృత్రిమ వస్త్రధారణ ద్వారా గాని గృహము నుండి దూరముగా నుండుట ద్వారా గాని మనుజుడు సన్యాస జీవనమున నిలవజాలడు. శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్తవృంద హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. యుధిష్ఠిరుడు మనం చూస్తున్నాం, యుధిష్ఠిరుడు ప్రశ్నించడం మొదలుపెట్టాడు. ఎవరిని ప్రశ్నిస్తున్నాడు? అక్కడే ఉన్న సంజయుని ప్రశ్నిస్తున్నాడు, ఎక్కడికి వెళ్లారు వీళ్ళందరూ అని. ఇంకా యుధిష్ఠిరుడు ఏమనుకుంటున్నాడంటే, చిన్నప్పుడు మా తండ్రి మరణించినప్పుడు నన్ను చూసుకుంది, అదేవిధంగా నా సోదరులందరినీ కూడా చిన్నప్పటి నుంచి పెంచింది, మాకు శ్రేయ విలాసులు మా యొక్క మేలు కోరేవాళ్ళు ఈ ధృతరాష్ట్రుడు మరియు విదురుడు. వీళ్ళిద్దరు నిజానికి అన్నదమ్ములు, ధృతరాష్ట్రుడు విదురు కూడా. అంటే విదురుడు దాసీపుత్రుడు కాబట్టి ఎక్కువగా, అంటే అన్నదమ్ములు పాండురాజు ధృతరాష్ట్రుడు అనే ఎక్కువగా చెప్తారు, అంటే ఎక్కువగా చెప్పుకోవడం జరుగుతుంది. కానీ నిజానికి విదురుడు కూడా తమ్ముడు అవుతాడు అనమాట. వాళ్ళిద్దరు సోదరులు ముగ్గురు కూడా, ధృతరాష్ట్రుడు విదురుడు పాండురాజు. ఇక్కడ సంజయుడేమో అంతరంగిక సేవకుడు, ఎవరికి? ధృతరాష్ట్రుడికి. చాలా చిన్న వయసు నుంచి, చాలా కాలం నుంచి సంజయుడు ధృతరాష్ట్రుడికి అంతరంగిక సేవకుడుగా ఉండేవాడు. మనం చూడొచ్చు ఏంటి, భగవద్గీత అంటే కురుక్షేత్రంలో జరిగే యుద్ధం గురించి కూడా ధృతరాష్ట్రుడు సంజయుని అడుగుతాడు, ఎలా జరుగుతుంది, వాళ్ళు యుద్ధం చేయడానికి వెళ్ళారు, యుద్ధం చేస్తున్నారా లేదా, సంజయుడికి బాగా తెలుసు అన్నమాట ఎవరి గురించి, ధృతరాష్ట్రుడి గురించి. చాలా కాలం నుంచి ఆయన ధృతరాష్ట్రుడు పాలిస్తున్నప్పుడు, రాజుగా ఉన్నప్పుడు, అప్పటి నుంచి కూడా, ఎప్పుడైతే పాండురాజు మరణించి ఉన్నాడు అప్పటి నుంచి కూడా సంజయుడు అతనికి అంతరంగ సేవకుడుగా ఉంటూ అతని గురించి తెలుసుకుంటూ ఉన్నాడు అనమాట. అతను ఏ విధంగా పాలిస్తున్నాడు, అతను ఏ విధంగా ఆలోచిస్తున్నాడు, ఎలా రాజ్యాన్ని ఇవ్వాలనుకున్నాడు, ఇవన్నీ కూడా తెలుసు. కాబట్టి ఇక్కడ ఈ సంజయుడికి తెలియదు అనమాట, ఈ విదురుడు ఇచ్చిన ఉపదేశాల వలన ధృతరాష్ట్రుడి యొక్క మనస్సులో, హృదయంలో ఉన్న జ్ఞానం అనేది జాగృతమైంది, దివ్య జ్ఞానం. అది జాగృతమై ఈ గృహం అనే అంధకూపాన్ని వదిలేసి ఉత్సాహంగా వెళ్ళిపోయాడని తెలియదు అనమాట. అయ్యో బాధతో వెళ్ళిపోయాడేమో, ఇప్పుడు ఎవరు చూసేవాడు లేక ఏమనుకున్నాడు అనే ఈ సంజయుడు ఏంటి తన యొక్క దయని వ్యక్తపరుస్తున్నాడు ఇక్కడ. ఎవరి పట్ల? ధృతరాష్ట్రుడి పట్ల. ఎందుకనంటే సంజయుడికి తెలియదు అనమాట, ఇది అంతా కూడా విదురుడిచ్చిన ఉపదేశాల వలన ఉన్నత జ్ఞానం అనేది మేల్కొని ధృతరాష్ట్రుడి యొక్క హృదయంలో వీళ్ళు వదిలేసి వెళ్ళిపోయాడు అనేది తెలియదు. వీళ్ళు ఏదో భావించి ఎందుకు ఇక్కడ జీవించడం అని భావించి వెళ్ళిపోయారేమో అని సంజయుడు అనుకుంటూ ఉన్నాడు. తనకు తెలిసిన జ్ఞానంతోనే తను ఆలోచిస్తున్నాడు, కానీ ఇదంతా మిగతా ఇది విదురుడి వలన ఇచ్చిన ఉపదేశాల వలన ఏంటి వెళ్ళిపోయాడు వీళ్ళు వదిలేసాను అని అనుకోవడం లేదు. ఎందుకంటే మనం చూడొచ్చు దీంట్లో విదురుడు మొట్టమొదటి మాట్లాడుతున్నప్పుడు మనిషి జీవితం గురించి, కాలం గురించి అందరికీ చెప్తాడు విదురుడు. కానీ ప్రత్యేకంగా ధృతరాష్ట్రుడికి మాత్రమే చెప్తాడు, నువ్వు ఇక్కడ కుక్కలాగా జీవిస్తూ ఉన్నావు, ఇవన్నీ కూడా అందరి ముందల చెప్పడం అనమాట ధృతరాష్ట్రుడికి. కాబట్టి సంజయుడికి కూడా తెలియదు సహజంగా, విదురుడు చెప్పాడు కానీ విదురుడి మాటల వల్లనే ఇతను వెళ్ళిపోయాడనే సంజయుడు ఇప్పుడు అనుకోవడం లేదు. సంజయుడు తనకున్న ఏంటి చాలా అవినాభావ సంబంధం వలన ధృతరాష్ట్రుడితోటి ఇప్పుడు బాధ కూడా పడుతున్నాడు. అదేవిధంగా తన యొక్క దయతో ఆలోచిస్తున్నాడు అనమాట. ఇంకా ఇక్కడ చెప్తున్నారు ఏంటంటే, ప్రభుపదులు ఏం చెప్తున్నారంటే, ప్రస్తుత జీవనమును పరిత్యజించిన పిమ్మట కలుగు, ఉత్తమ జీవనము పట్ల పూర్తి విశ్వాసం కలిగినంత వరకు, అంటే ఉత్తమ జీవితం మీద ఉండే విశ్వాసం కలిగినంత వరకు ప్రస్తుత జీవితాన్ని మనం ఎప్పుడు వదలలేం. మనం ఇంకొక చోట కానీ, ఇంకొక విధానం, ఇంకొక పద్ధతిలో కానీ జీవించాలంటే దాని మీద మనకి విశ్వాసం కలగాలి. అంటే ఆ విధానంలో మనకి ఎక్కువ ఆనందం ఉంది, అక్కడ ఎక్కువ సంతోషంగా ఉంటాం, అక్కడ సమస్యలు లేకుండా ఉంటాం, దీనికంటే అది ఇంకా బాగుంటుంది ఆ జీవన విధానం అంటేనే మనం ఆ జీవన విధానానికి వెళ్తాం. ఉదాహరణకి మనం అందరూ కూడా ఈ రోజుల్లో పెద్ద మాయ ఏంటంటే పల్లెటూరు వదిలేసి పట్టణానికి వస్తున్నారు. ఎందుకని? పల్లెటూళ్ళలో పెద్ద ఆనందం లేదు, సదుపాయాలు లేవు, పట్టణానికి వస్తే మనకి బాగా సుఖంగా ఆనందంగా ఉంటాం అనే విశ్వాసం ఉందన్నమాట. అందుకే ఇక్కడ పూర్తి విశ్వాసం వాళ్ళకి కలుగుతుంది, అందుకే వాళ్ళు పల్లెటూరు వదిలేసి పట్టణం వస్తున్నారు. కానీ అక్కడ జరిగేది వేరే విషయం. అదేంటి? వాళ్ళకి ఆనందానికి బదులు దుఃఖం ఇంకా ఎక్కువ, సమస్యలు ఇంకా పెరుగుతున్నాయి. అది తెలుసుకోలేకపోతున్నారు మూర్ఖ జనులు ఈ రోజుల్లో. నిజానికి పల్లెటూరులో చాలా ప్రశాంతమైన వాతావరణం, మంచి గాలి, చాలా ఎక్కువ ఖర్చు లేకుండా జీవించవచ్చు. కానీ మూర్ఖులు తెలుసుకోలేక పట్టణంలో ఉండే మెరుపులు ఏదైతే ఉందో, మెరుపులు, అనేక సదుపాయాలు, సెల్ ఫోన్లు, టీవీలు, కార్లు, మంచి అపార్ట్మెంట్లు, ఇవన్నీ చూసి, ఈ మెరుపుల్ని చూసి ఇక్కడేదో ఉంది, ఇక్కడేదో ఉందని అందరూ వచ్చేస్తున్నారు. కానీ నిజానికి చెప్పాలంటే అందరూ ఇటువంటి పల్లెటూరు వాతావరణం లాంటి దానికి, అటువంటి దానికి వెళ్ళాలి. ఎందుకని? అక్కడ ప్రశాంతంగా మనం వాతావరణం ఉంటుంది, ఇంకా ఆధ్యాత్మిక జీవనానికి అనుకూలం చెప్పాలంటే అటువంటి వాతావరణం. ఇక్కడ చూడొచ్చు మనం, ధృతరాష్ట్రుడు మంచి నగరాన్ని వదిలేసి పల్లెటూరు కాదు పూర్తిగా అడవులకే వెళ్ళిపోయాడు ధృతరాష్ట్రుడు. ఎందుకని? ఇక్కడ విశ్వాసం కలిగింది ధృతరాష్ట్రుడికి. ఏమైనా విశ్వాసం, నేను కానీ ఇల్లు వదిలేసి వెళ్ళిపోతే ఈ గృహం అనే అంధకోపాన్ని వదిలేసి అడవులకు వెళ్ళిపోయినట్లయితే అక్కడ నేను చక్కగా ఆధ్యాత్మిక ఉన్నతి కోసం నేను సాధన అనేది చేయొచ్చు అనే విశ్వాసం ధృతరాష్ట్రుడికి కలిగింది. కాబట్టే అటువంటి అనేకమైన సదుపాయాలు ఉన్నప్పటికీ కూడా ఇవన్నీ కూడా వదిలేసి వెళ్ళిపోయాడు. విదురుడు చెప్పక ముందల ధృతరాష్ట్రుడు ఏమనుకుంటున్నాడు, నేను ఇక్కడే చక్కగా ఇంకా రాజుగానే ఉందామని అనుకుంటున్నాడు. ఒక రాజుగానే చెల్లామణి అవుతూ అంటే అటువంటి సదుపాయాలు పొందుతూ యుధిష్ఠిరుడి ద్వారా అక్కడ జీవనాన్ని కూడా గడిపేద్దామని అనుకుంటున్నాడు. కానీ విదురుడు వచ్చి చెప్పడం వలన తన హృదయంలో ఉన్న ఏదైతే దివ్య జ్ఞానం అనేది జాగృతమయ్యి వీళ్ళు వదిలేసి వెళ్ళిపోయాడు అనమాట. ఎందుకంటే విశ్వాసం ఉంది, ఏంటి ఈ విధంగా నేను ఏదైతే అడవుల్లో అనేక కష్టాలు వచ్చినప్పటికీ కూడా అది నా రాబోయే జన్మకి ఉన్నతి పొందడానికి అవకాశం ఇస్తుంది, ఏదైతే ఈ తపస్సు అనేది ఉందో. ఇదంతా కూడా తపస్సే, అడవుల్లో వీళ్ళు జీవించడం అనేది తపస్సే కదా, కాదా తపస్సే. అదేవిధంగా మనకు కూడా ఆధ్యాత్మిక జీవనం కూడా చాలా తపస్సు ఉంటుంది, ఇందులో కూడా తపస్సు చేయాలి. కొంతమంది అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత అంత ఎక్కువ తపస్సు ఎందుకు చేయడం అని అనుకుంటారు అన్నమాట. ఇంకా చాలా మంది బయట మూర్ఖులు ఉంటారు, వాళ్ళు ఏమంటారంటే నువ్వు ఈ చిన్న వయసులోనే ఇవన్నీ ఎందుకు నీకు అంటారు. వాళ్ళు దుష్కృతులు అనమాట, మూఢులు. కృష్ణుడు చెప్తున్నారు నమాం దుష్కృతిను మూఢా ప్రపద్యంతే నరాధమా. వాళ్ళు అర్థం చేసుకోలేరు అనమాట. కనీసం ఎవరైతే భక్తులు చిన్న వయసు నుంచి భక్తి చేస్తూ ఉన్నారో వాళ్ళు చెప్పినప్పటికి కూడా వాళ్ళు వినడానికి సిద్ధంగా ఉండరు, అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయరు. అసలు ఏం చెప్తున్నారు, ఎందుకు వీళ్ళు ఇలా చేస్తున్నారని వాళ్ళు వివరించినప్పుడు కూడా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయరు. వాళ్ళదంతా ఒకటే వాదన, ఎందుకు ఏమంటే మీరు చిన్న వయసులోనే ఎందుకు, పెద్ద అయినాక మీరు చెయ్యండి, మీరు పెద్ద వయసులో చేసుకోవచ్చు ఇవన్నీ పెద్దవాళ్ళ కోసం అని. అదంతా కేవలం మానసిక కల్పన మాత్రమే, ఇది ఇదంతా పెద్దవాళ్ళ కోసం ఉందని ఎవరూ చెప్పలేదు వాళ్ళకి. వాళ్ళు అంటారు ఏమని, పెద్దవాళ్ళ కోసం 50 ఏళ్ళు వచ్చిన తర్వాత మీరు అంటే హరే కృష్ణ లేదా పూజలు పునస్కారాలు చేసుకోవచ్చు, చిన్నప్పటి నుంచి మీరు చేయకూడదు, మీకు బాగా చక్కగా ఉద్యోగం ఆనందంగా గడపాలి, వివాహం ఇవి చేసుకుని ఆనందించి తర్వాత చేయొచ్చు అంటారు. అది ఎవరు చెప్పారు వాళ్ళకి, అలా చేయాలని ఎవరైనా చెప్పారా? ఎవరు చెప్పలేదు, శాస్త్రం కూడా చెప్పలే. ఇక్కడ చిన్నప్పుడు అంతా ఆనందించి తర్వాత ముసలి వయసులో మీరు ఆధ్యాత్మిక జీవనం గడపండి అని. అదే విదురుడు కూడా చెప్తున్నాడు ధృతరాష్ట్రుడికి, ఇప్పటికే నువ్వు అన్నీ చాలా సమయాన్ని వృధా చేశావు. సమయం గురించి చెప్తాడు విదురుడు, కాలం ఎంత విలువైందనేది. చాలా సమయాన్ని వృధా చేశావు, కనీసం ఇప్పుడైనా మేల్కొని ఇక్కడే కుక్కలాగా జీవించొద్దని మందలిస్తాడు విదురుడు ధృతరాష్ట్రుడిని. ఇక్కడ కేవలం ధృతరాష్ట్రుడు ఒక్కడే కుక్కలాగా జీవించడం లేదు, అందరూ ఈ భౌతిక సంసారంలో అందరూ కూడా ఎవరైతే ఆధ్యాత్మిక జీవనం గురించి ఎటువంటి అవగాహన లేకుండా జీవిస్తుంటారో అందరూ కూడా కుక్కల్లాగానే జీవిస్తున్నారు. మనం అందరం కూడా అదే పరిస్థితి, ప్రతి ఒక్కళ్ళు. ఎందుకని, కుక్క చేసేది ఏంటి, బాగా ఆహారం తినడం, మైథునం చేయడం, లేదంటే నిద్రపోవడం, లేదంటే ఇంకా సమయం ఉంటే ఏం చేస్తుంది, పక్కన ఇతర కుక్కల మీద పోటీపడి కరుచుకుంటుంటాయి అన్నమాట, పోట్లాడుకుంటాయి. ఇప్పుడు అదేవిధంగా మనం కూడా భౌతిక సంసారంలో అందరూ ఏం చేస్తున్నారు, తింటారు, మైదనం చేస్తారు. భారతదేశం పాకిస్తాన్ లేదా తెలంగాణ ఆంధ్ర అమెరికా వియత్నాం ఈ విధంగా ఒకరికొకరు పోట్లాడుకుంటారు. ఇదే మనం కూడా చేస్తున్నాం, మన జీవనం కూడా అటువంటిదే, కుక్కల్లాంటి జీవనమే. ఇంకా మనం కూడా గృహానికి అంటిపెట్టుకునే ఉన్నాం, ఆధ్యాత్మిక జీవనం పట్ల ఏమీ ఉత్సాహం లేదు. కాబట్టి మనం ఏం చేయాలి, సాధువులు ఏదైతే చెప్తున్నారో ఉపదేశం ఉందో దాంట్లో మనం విశ్వాసాన్ని ఉంచాలి. ఇక్కడ ధృతరాష్ట్రుడు విశ్వాసాన్ని ఉంచాడు విదురుడు చెప్పిన వాక్యాల మీద. కాబట్టి అతనికి ఏం విశ్వాసం కలిగింది, ఓకే నేను తపస్సు చేస్తే అడవులకు వెళ్ళేసి ఆధ్యాత్మిక సాధన చేస్తే దాంట్లో తపస్సు ఉంది, ఆ తపస్సు చేయడం వల్ల నేను పురోగతి సాధిస్తాను, తర్వాత వచ్చే జన్మలో ఉన్నత గతిని పొందుతాను, ఆధ్యాత్మిక పురోగతి అనేది ఉంటుంది అనే విశ్వాసం కలిగింది. అదేవిధంగా మనకు కూడా విశ్వాసం ఎవరి మాటల్లో ఉండాలంటే సాధువుల మాటల్లో ఉండాలి, వైష్ణవుల మాటల్లో, వైష్ణవులు ఇచ్చే ఉపదేశాల మీద మనకి విశ్వాసం ఉండాలి. కానీ మనకు కలుగుతున్న విశ్వాసం కలగడం లేదు. ఎందుకని, ఈ గృహం అనేది ఏదైతే అందకోపంలో ఉన్న ఏదైతే, దీనికి ఒక ఉదాహరణ చెప్తారనమాట. ఇది ఎటువంటిదంటే, ఈ జీవనం ఒక శాస్త్రంలో ఎక్కడో ఉండుంటుంది, ఏంటంటే అది ఒక వ్యక్తి బావిలో పడిపోతున్నాడు అనమాట, జారిపోతూ ఉంటాడు, ఏదో కొమ్మ పట్టుకొని నిలబడ్డాడు. అయితే కిందేమో తేళ్లు పావులు అన్ని, పైనుంచి పావు ఒకటి చూస్తుందంట, కింద తేళ్లు అనేక రకాల జీవులు ఉన్నాయి, అది ఎండిపోయిన బావి అనమాట. ఆ పైన కొమ్మను పక్కనే పావు కాటేయడానికి చూస్తుంది. ఎప్పుడు కిందేమో రకరకాల జంతువులు ఉన్నాయి, పడిపోతే చచ్చిపోతాడు. ఇప్పుడు ఒక కొమ్మ పట్టుకొని ఉన్నాడు, ఎప్పుడు పడతాడో తెలియదు. ఈలోగానే ఈలోగా ఏం చేస్తున్నాడు, పైనుంచి ఒక తేనె బొట్టు ఒకటి పడుతుంది అనమాట. తేనె తేనె తెట్టి నుండి ఒక తేనె చుక్క పడుతుంది. వీడు ఈ కొమ్మను పట్టుకొని ఆ తేనె చుక్కని తీసుకోవడానికి తన నోట్లో వేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. దాన్ని అందుకోవడానికి ఆ చుక్కని ఎట్లాగైనా క్యాచ్ చేయాలి, దాన్ని పట్టుకోవాలని. అదేవిధంగా ఇక్కడ మనం కూడా ఏంటి, గృహం అనే అందకూపంలో ధృతరాష్ట్రుడు కూడా అదేవిధంగా ఇక్కడే ఉండి సుఖాలు అనుభవిద్దాం, చక్కగా రాజభోగాలు అనుభవిస్తూ చివరికి మరణిద్దాం అని అనుకుంటున్నాం. మనం కూడా చాలామందికి ప్రచారం చేస్తూ ఉంటాం, చెప్తాం మీరు ముసలి వాళ్ళు అయిపోయారు, ఇప్పుడైనా కనీసం ఇంకా నామం చేయండి, ప్రవచనాలు వినండి, సంకీర్తనలో పాల్గొనండి, హరినామ సంకీర్తన చేయండి, భగవద్గీత చదవండి అంటే న్యూస్ పేపర్ చదువుతాడు మూర్ఖుడు రోజు ఉదయం లేచి. ప్రతిరోజు ఎంత వయసు వచ్చినా ఇంకా జీవితాంతం చదివాడు, ఇప్పుడు చెప్పినా కూడా అదే చదువుతూ ఉంటాడు అన్నమాట. మనం చూడొచ్చు వాళ్ళు న్యూస్ పేపర్ చదువుతారు, పిల్లల్ని ఎత్తుకొని సమయాన్ని వేస్ట్ చేస్తూ ఉంటారు. వాళ్ళ యొక్క విలువైన సమయాన్ని పిల్లల్ని ఎత్తుకొని వాళ్ళని ఆడించడంలో, ఆల్రెడీ వాడు వివాహం చేసుకున్నప్పుడు చేశాడు, మళ్ళీ వాళ్ళ మనవల్ని ఈ విధంగా అన్నమాట వృధా చేస్తూ ఉంటారు. అది మనకి సాధువులు చెప్తున్నారు, ఇదంతా వృధా చేయకండి అని. కానీ మనకి విశ్వాసం అనేది కలగడం లేదు. ఏది ఎందుకని, ఎందుకంటే మనం చెప్పుకున్నాం ఈ తేనె బొట్టు అంటే ఆ ఇంట్లో సుఖాలు, ఉదయాన్నే మంచి మంచి దోశలు ఇడ్లీలు తినవచ్చు, మధ్యాహ్నం బాగా చక్కగా నిద్రపోవచ్చు, పిల్లలతో ఆడుకోవచ్చు, న్యూస్ పేపర్ చదువుకోవచ్చు, చుట్టూతో మన బంధువులు అందరూ ఉంటారు, ఇదే మనకు సుఖాన్ని ఇస్తుంది అనుకుంటారు. అదంతా చపల సుఖం. ఎట్లాంటిదంటే ఈ విధంగా ఈ బావిలో పడిపోయేవాడు పైన పాము ఎదురు చూస్తుంది కాటేయడానికి, కింద పడితే కింద చనిపోతాడు, కింద కింద తేళ్లు ఏది మండ్ర గబ్బలు రకరకాల జంతువులు ఉన్నాయి ఏది చంపేయడానికి, పైన పాము చూస్తుంది. ఈ కొమ్మ ఎప్పుడు తెగిపోయిద్దో తెలియదు, పట్టుకొని ఉన్నాడు కొమ్మ, ఆ కొమ్మ ఎప్పుడు తెగిపోయిద్దో తెలియదు, ఎప్పుడు తెగిపోతే పడిపోతాడు. అదేవిధంగా మనం కూడా ఎప్పుడు పోతామో తెలియదు, కానీ మనం ఇక్కడుండే చపలమైన సుఖం అనుభవిద్దామనే ఎప్పుడు కూడా తహతహలాడుతూ ఉంటాం. ఇన్ని కష్టాల మధ్యలో కూడా ఇన్ని ఆతృతలు ఉన్నాయి, పాము ఎప్పుడు కాటేస్తో తెలియదు, కింద పడితే చనిపోతాం, కొమ్మ ఎప్పుడు ఇరిగిపోద్దో తెలియదు, ఈ విధంగా మనకి అనేకమైన ఆతృతలు ఉన్నాయి మనకి చుట్టూత. అయినా కూడా మనం దాన్ని గమనించమన్నమాట. ఎప్పుడైతే ఆ తేనె బొట్టు గురించే చూస్తాం, అదేవిధంగా ఇక్కడుండే ఇంద్రియ భోగం గురించే చక్కగా జీవించవచ్చు. ఇక్కడ ధృతరాష్ట్రుడు కూడా అంతే అన్నమాట, అక్కడుండే ఇంద్రియ భోగానికి ఆకర్షితుడైపోయి అక్కడే ఆనందం ఉందనుకున్నాడు. కానీ విదురుడు లాంటి శుద్ధ భక్తులు ఏంటంటే వాళ్ళకి ఆసక్తి ఉంటుంది, ఏంటి వాళ్ళు ఇచ్చే ఉపదేశాల ద్వారా వాళ్ళు జ్ఞానాన్ని దివ్య జ్ఞానాన్ని జాగృతం చేస్తారు. అందరిలో ఉంది ఇది, కృష్ణ భక్తి సాధ్య కబూనాయ్ అంటే శ్రవణాది శుద్ధ చిత్త కరే ఉదయ్ నిత్యముక్త కృష్ణ భక్తి సాధ్య కబూనాయ్ అంటే దీని అర్థం ఏంటంటే, అది కరెక్ట్గా నాకు గుర్తురావట్లేదు. అది అర్థం ఏంటంటే కృష్ణ భక్తి అనేది ప్రతి ఒక్కళ్ళ హృదయంలో ఉంది, శ్రవణాది శుద్ధ చిత్త కరయ ఉదయ్ అంటే శ్రవణం చేయడం ద్వారా శుద్ధ చిత్తం ఈ హృదయం శుద్ధి పొంది అప్పుడు ఉదయిస్తుంది కృష్ణ చైతన్యం అనేది లోపల ఉంది. లేదని సూర్యుడు ఉన్నాడు ఎప్పుడు, కానీ ఉదయించడం అంటే మనకి కనపడుతున్నాడు బయటకు వస్తున్నాడు. అదేవిధంగా కృష్ణ చైతన్యం అనేది ఎప్పుడైతే ఇటువంటి సాధువులు చెప్తారో, ఇంకా సాధువుల యొక్క బాధ్యత ఏంటంటే మనం ఇక్కడ ఏంటి ముఖ్యంగా సంసారులు ఎవరైతే గృహంలో ఇరుక్కుపోయి ఉన్నారో, గృహ సంసార బంధంలో చిక్కుకుపోయి ఉన్నారో, వాళ్ళని బయటికి తీసుకొచ్చే విధంగా వాళ్ళ యొక్క వాక్యాలు ఉండాలి. ఆ విధంగా వాళ్ళు ఉపదేశించాలి, వాళ్ళు చెప్పాలి, వాళ్ళు ఆ విధంగా మాట్లాడాలి. అదే అతనే సాధువు నిజానికి. మనల్ని ఇంకా సాధువు మనతో మాట్లాడినప్పుడు కూడా మనం ఇంకా సంసారంలో చిక్కుకుపోయి ఉంటే సాధువుతో సాంగత్యంలో ఉండి ఏం ప్రయోజనం? కాబట్టి విదురుడు లాంటి సాధువులు ఏం చేస్తారంటే ఈ సంసారంలో ఉన్న చిక్కుకున్న జీవుల్ని బయటికి తీసుకురావడానికి ఉపదేశం ఇస్తూ ఉంటారు. నిజానికి విదురుడు ఎందుకు వచ్చాడు రాజ్యానికి లేదా రాజ అంతఃపురానికి రాజప్రసాదానికి? కేవలం ధృతరాష్ట్రుడికి ఉపదేశం ఇచ్చేయడానికే వచ్చాడు, అంతేగాని ఇక్కడుండి భోగాలు అనుభవిద్దామనో లేదా బంధువులందరం చూద్దామనో ఉద్దేశం లేదు విదురుడికి. అదే విధంగా భక్తులు కూడా కొన్నిసార్లు వెళ్తూ ఉంటారు, మనకి బ్రహ్మచారులు కాని వీళ్ళు కూడా, వాళ్ళు ఎక్కడైతే ఎక్కడి నుంచి అయితే వచ్చారు అక్కడికి వెళ్ళి అక్కడ కూడా ప్రచారం చేసి జనానికి తెలియజేద్దామని అనుకుని వెళ్తూ ఉంటారు. కానీ చాలా మంది తీసుకోరు, అవన్నీ తీవ్రంగా పరిగణించరు, ఇది గంభీరమైన విషయం అని వాళ్ళకి తెలియదు. ఏముందలే, వీడు చిన్నప్పటి నుంచి మన ముందలే పెరిగాడు, ఏదో చెప్తుంటాడు, అతనికి నచ్చింది కాబట్టి చేస్తున్నాడు, లేదా రకరకాలుగా నేను అనేకసార్లు చెప్పాను, ఏంటి వీళ్ళకి ఇంకేం పని లేదు కాబట్టి, ఇంకేం చేయలేరు కాబట్టి వీళ్ళు చేస్తున్నారు, మనకు అవన్నీ అవసరం లేదు అని అనుకుంటూ ఉంటాను. ఇవన్నీ ఇక్కడ మనం ఎందుకు చెప్పుకుంటున్నామంటే, మనకి విశ్వాసం అనేది కలగాలి వాళ్ళ యొక్క వాక్యాల్లో, సాధువు యొక్క వాక్యాల్లో, సాధువు యొక్క ఉపదేశంలో. అంతేగాని భౌతికమైన స్నేహితులు బంధువులు ఎవరైతే ఈ భౌతిక సంసారానికి బందీలు అయి ఉన్న బద్ధజీవుల వాక్యాల మీద మనకి విశ్వాసం, అటువంటి బద్ధజీవుల్లో ప్రముఖులు ఎవరంటే ఈ సైంటిస్టులు, ఈ రాజకీయవేత్తలు, ఈ సినిమా స్టార్లు, వాళ్ళు చెప్పేది మనం మన సమయాన్ని వెచ్చించి మరి వాళ్ళు ఏం చెప్తున్నారో చూస్తాం టీవీలో. సినిమా స్టార్ ఏదో చెప్తున్నారు మన ఊరికి వస్తున్నారంటే ఇంకా అన్ని పనులు వదిలేసి వెళ్ళిపోతాం, ఒక రాజకీయ నాయకుడు వస్తాడంటే వెళ్ళిపోతాం, ఒక సైంటిస్ట్ ఏదో చెప్తున్నాడంటే పేపర్లో అదే మనం చదువుతాం, దాన్నే విశ్వసిస్తాం. కానీ మన విశ్వాసం ఎక్కడ ఉండాలి? సాధువుల యొక్క వాక్యాల్లో ఉండాలి. ఎందుకని వాళ్ళు తర్వాత జన్మలో మనకి, ఈ జన్మ గురించి కాదు తర్వాత జన్మలో శాశ్వతమైన ప్రయోజనాన్ని ఇచ్చేదాని గురించి చెప్తున్నారు. ఇంకా కృష్ణుడు కూడా చెప్తాడు, పరం దృష్ట్వా నివర్తతే. ఎప్పుడు మనం ఈ భౌతికమైన దాన్ని వదిలేయగలం? పరం దృష్ట్వా అంటే దీనికంటే ఉన్నతమైన దాని పట్ల ఆకర్షితులమైనప్పుడు, ఉన్నతమైన కార్యం మనం ఎప్పుడైతే చేస్తుంటామో అప్పుడు ఈ భౌతికమైన కార్యాన్ని మనం వదలగలం. భౌతికమైన కార్యం ఏంటి? భార్య బిడ్డలు వీళ్ళందరితోటి, బంధువులు మిత్రులతోటి ఆనందంగా ఉండాలనుకోవడం భౌతికం. మరి ఉన్నతమైన కార్యం ఏంటి? పరం దృష్ట్వా. ఏంటి ఉన్నతమైన కార్యం? పరం దృష్ట్వా అంటే ఉన్నతమైన, ఇప్పుడు మనకి బంధుమిత్రులు వీళ్ళతోటి తినడం తాగడం నిద్రించడం ఇవన్నీ చేస్తున్నాం భార్య బిడ్డలు, మరి ఉన్నతమైన కార్యం ఏంటి? కృష్ణుడు ప్రసాదం తినడం, కృష్ణుడు సేవ చేయడం, భక్తులు సేవ చేయడం, భక్తులతో కలిసి తిరగడం, కలిసి వాళ్ళతో కలిసి ఉండడం, ఇది పరం దృష్టి, ఉన్నతమైన కార్యక్రమం. అది చేస్తేనే దాని పట్ల విశ్వాసం ఉండాలి మనకు, ఓహో వీళ్ళతో ఉంటే మనకి ఉన్నతమైన జీవితం ఉంటుంది, తర్వాత జన్మ కూడా బాగుంటుంది, చివరికి ఆధ్యాత్మిక పరిపూర్ణత అనేది మనం పొందుతాం అని విశ్వాసం మనకు కలగాలి. అలా చేస్తేనే మిగతా కార్యక్రమాలు వదలగలిగాలి. కొంతమంది ఏమంటారంటే, నేను ఇదిగో ఇవన్నీ వదిలేసి వస్తాను స్వామి మీ దగ్గరికి, నాకు అనేక బంధాలు ఉన్నాయి, అనేక బాధ్యతలు ఉన్నాయి, అవన్నీ పూర్తిగా వదిలించుకున్న తర్వాత ఇక్కడికి వస్తానంటారు. అది కూడా ఎప్పుడు జరగని పని. ఏది ఒక బాధ్యత అనేది వదలడం అనేది ఉండదు. ఇప్పుడు ఏదో ఒక బాధ్యత స్వీకరించాలి, కృష్ణుడి బాధ్యత స్వీకరించాలి. ఏంటి కృష్ణుడి బాధ్యత స్వీకరించడం అంటే? కృష్ణుడి సేవ చేయడం. అది నిజానికి బాధ్యత కాదు, అది కృష్ణుడి పట్ల ప్రేమ మన హృదయంలో ఉంది, అది జాగృతం అవ్వాలి. కాబట్టి కృష్ణుడి యొక్క కార్యక్రమాలను కానీ మనం, కృష్ణ సంబంధమైన కార్యాలను మనం చేస్తూ ఉంటే అది ఉన్నతమైంది. కాబట్టి న్యూనతమైన అంటే నిమ్న స్థాయిలో, తక్కువ స్థాయిలో ఉండే భౌతిక ఉన్న భౌతిక కార్యాలని మనం వదలగలం. మనం ఎప్పుడు ఏదో ఒకటి పాటలు పాడుతూ ఉండాలి, మన ఒకరికి అలవాటు పాటలు పాడడం, ఆటలు ఆడడం ఇవన్నీ. అందుకని ఏం చేయాలి? పాడాలి కృష్ణుడికి సంబంధించినవి, కీర్తనలు, హరే కృష్ణ మంత్రం, అదేవిధంగా ఆటలాడడం, నృత్యం చేయడం కృష్ణుడి గురించి. ఈ విధంగా చేయడం వలన మనం మిగతా వాటిని వదిలేయగలం. అంతేగాని పూర్తిగా ఏమి చేయకుండా కూర్చోవాలి, కొంతమంది మూగస్వాముల్లాగా లేదా మూగభావాల్లాగా ఏమి చేయకూడదు, నిశ్శబ్దంగా కూర్చోండి, మీరేం చేయొద్దు, ఈ కర్మ చేస్తే బందీలైపోతారు మళ్ళీ అని అనుకుంటారు. కాబట్టి మనం ఉన్నతమైన కార్యాల పట్ల విశ్వాసం ఉండాలి. ఉన్నతమైన కార్యక్రమం గురించి సాధువులు చెప్తున్నారు. ఏమిటది ఉన్నతమైన కార్యక్రమం? ఉన్నతమైన కార్యం కృష్ణుని యొక్క సేవ చేయడం, ఆధ్యాత్మిక జీవనమే ఉన్నతమైన కార్యం. మిగతావన్నీ కూడా జంతు కార్యాలు, అంటే జంతువులు చేసే కార్యాలు, ఆహార, నిద్ర, భయం, మైథునం జంతువులు కూడా చేస్తుంటాయి. పంది చేస్తుంది, కుక్క చేస్తుంది, పిల్లి చేస్తుంది, అన్ని చేస్తుంటాయి. ఈ ఆహార, నిద్ర, భయం, మైథునం తినడం అనేది వాటికి కూడా ఏంటి, బంధుమిత్రులు వాళ్ళకి కూడా ఉన్నారు. కుక్కలకి పిల్లలకి కూడా బంధువులు, మిత్రులు, స్నేహితులు, విరోధులు అందరూ ఉన్నారు వాటికి కూడా. కాబట్టి ఈ ఉన్నతమైన కార్యం పట్ల మనకి విశ్వాసం అనేది కలగాలి. అప్పుడే మనం ఈ భౌతికమైన జీవనాన్ని వదిలేసి ఆధ్యాత్మిక జీవనం వైపు మరలుతాం అన్నమాట. మనం భగవంతుడిని ప్రార్థించవచ్చు. ఏమని, ఇప్పుడు ఉదాహరణకి మనం నామం చేస్తున్నాం, నామంలో రుచి రావాలి. మనం అనేక మంది వైష్ణవాచార్యులు ప్రార్థిస్తున్నారు, ఎప్పుడు నా ఒళ్ళు గద్గదం అవుతుంది, చర్మం పులకరిస్తుంది, పులకరించి ఆకర్షితులం అవుతాం, ఎందుకని అడుగుతున్నారు ఆచార్యులు? ఆ విధంగా పులకరించాలి, శరీరం పులకించాలి అని ఎందుకు అడుగుతున్నారు? ఆహా కాదు అని అనుకుంటాం మనం, ఆస్వాదించాలని కాదు. అందులో ఉన్న మాధుర్యాన్ని ఆస్వాదించడం కాదు అక్కడ లక్ష్యం. ఆ విధంగా పులకించడం వల్ల మనకి కృష్ణుడి సేవ పట్ల ఆకర్షణ అనేది కలుగుతుంది. ఇంకెప్పుడు వదలం దాన్ని. కృష్ణుడి సేవ పట్ల ఆకర్షణ వస్తుంది, అప్పుడు కృష్ణుడి సేవ వదలకుండా ఉండడం ఇక్కడ లక్ష్యం. అందులో ఉన్న ఆనందాన్ని అనుభవించడం మళ్ళీ మన భోగం, ఇంద్రియ భోగం అవుతుంది. ఎప్పుడైతే అటువంటి అంటే శరీరం పులకించడం లాంటి ఆ సాత్విక వికారాలు కలుగుతాయి, అప్పుడు మనకి కృష్ణుడి సేవ పట్ల ఆకర్షణ అనేది కలుగుతుంది. ఆకర్షణ అనేది ఇంకా తొలగిపోదు. ఎప్పుడు కూడా మనం సేవలో నిమగ్నం అవడానికి ఇది మనల్ని ప్రోత్సహిస్తూ ఉంటుంది, అందుకని కావాలంటారు. అంతేగాని మనం ఆనందాన్ని మనం అనుభవిద్దాం, కృష్ణుడు ఇచ్చే ఆనందాన్ని అని కాదు. కానీ బయట చాలా మంది, బయట అనేక మంది ఏం ఆశిస్తుంటారంటే, ఆధ్యాత్మిక సంస్థ వచ్చినప్పుడు నాకేమైనా ఆనందం వస్తుంది, అక్కడికి వస్తే మనసు ప్రశాంతంగా ఉంటుందా, నేను హాయిగా ఉంటానా, హాయిగా ఉంటానా, నాకేం సమస్యలు లేకుండా ఉంటుందా, ఇది అనుకుంటారనమాట. నిజానికి ఇది పూర్తిగా భిన్నం. భక్తియుక్త సేవకి, కృష్ణుడి సేవకి, కృష్ణుడి యొక్క శుద్ధ భక్తికి భిన్నమైంది అనమాట, వ్యతిరేకమైంది. ఏంటి, మన ఆనందం అనేది కృష్ణ భక్తి కాదు, కృష్ణ ఆనందం అనేది శుద్ధ భక్తి. కృష్ణ ఆనందం గురించి ఎవరైతే ఆలోచిస్తున్నారో వాళ్లే శుద్ధ భక్తులు. మన ఆనందం గురించి, మన సుఖం గురించి ఆలోచించుకుంటున్నామంటే శుద్ధ భక్తులు కాదు. కాబట్టి ఇక్కడ మనం భగవంతుడిని ప్రార్థించవచ్చు, ఎప్పుడు నేను ఆ స్థాయికి వెళ్తాను, కనీసం నాలో ఆ కోరిక ఎప్పుడు కలుగుతుంది, అలా ఉండాలని, అటువంటి సేవ చేయాలని. కాబట్టి ఈ విధంగా అయితే ధృతరాష్ట్రుడు విశ్వాసంతో ఇళ్ళు వదిలేసి వెళ్ళిపోయాడు, అదేవిధంగా మనం కూడా విశ్వాసంతో భౌతిక బంధాలన్నీ త్యజించడానికి సిద్ధంగా ఉండాలి. మనం ఇళ్ళు వదిలేయాల్సిన పని లేదు ఇప్పుడు. కానీ మనకి ఎవరైతే ఈ భౌతికంగా బద్ధులైన స్నేహితులు, భౌతిక బద్ధులు, భౌతిక సంసారానికి బద్ధులైన బంధువులు, మిత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క సాంగత్యాన్ని వదిలేయాలి. వదిలేసి భక్తుల యొక్క సాంగత్యాన్ని తీసుకొని ఏదైతే వైష్ణవులు చెప్తున్న ఉపదేశాలు ఉన్నాయో దాన్ని మనం మన జీవిత లక్ష్యంగా పెట్టుకొని ఆ సాధనకై నడుము కట్టాలి. దానికోసం మనం ప్రయత్నం చేయాలి, తీవ్రమైన ప్రయత్నం. ఏ విధంగా ధృతరాష్ట్రుడు వదిలేసి వెళ్ళిపోయాడు, అదేవిధంగా మనం కూడా భౌతిక సంసారంలో ఉన్న బంధాలన్నింటినీ కూడా వదిలేసి వాళ్ళతో బంధ్యం అంటే సంబంధం, దృఢమైన సంబంధం ఏమి పెట్టుకోకుండా, కేవలం భౌతిక సంసారంలో ఉన్నాం, భౌతిక శరీరం వచ్చింది కాబట్టి ఈ శరీరాన్ని పోషించడం కోసం ఎంతైతే అవసరమో అంతవరకే వాళ్ళతో సంబంధం. కానీ మనకి శాశ్వతమైన సంబంధం, దృఢమైన విశ్వాసం వైష్ణవుల యొక్క ఉపదేశాల మీద, వాళ్ళ యొక్క సాంగత్యంలో మనకి ఉండాలి విశ్వాసం. అదే మనం ఎప్పుడు కూడా కోరుకుంటూ ఉండాలి. అప్పుడే మనం నిజమైన దివ్యమైన ఆనందాన్ని అనుభవించగలం, దివ్యమైన పరిపూర్ణత అనేది, ఆధ్యాత్మిక పరిపూర్ణత అనేది సాధిస్తాం. అదే కృష్ణుడు కూడా కోరేది. శాస్త్రం అంతా ఇచ్చింది, అంతా ఇన్ని శాస్త్రాలు ఉన్నాయి, ఆచార్యులు చెప్పడం, ఇదంతా ఎందుకు, మనం శుద్ధ భక్తులు అవ్వాలనేదే కృష్ణుడి యొక్క కోరిక, ఆచార్యుల కోరిక అంతే. ఆచార్యులు ఎప్పుడు కూడా వాళ్ళని కీర్తించాలి, వాళ్ళని గొప్పతనం చెప్పుకోవాలని అనుకోరు. వాళ్ళని మనం, వాళ్ళు మనల్ని ఉద్ధరించడం కోసం వస్తారు. విదుడు రాజ్యానికి వచ్చింది, విదుడు గొప్పోడు, అనేక తీర్థయాత్రలు తిరిగాడని అందరు చెప్పుకోవాలని రాలేదు. ధృతరాష్ట్రుని ఉద్ధరించడం కోసం వచ్చాడు. అది ఇంకా ఇక్కడ చెప్తున్నారు, కేవలం కృత్రిమ వస్త్రధారణ ద్వారా బట్టలు, ఇప్పుడు చాలా మంది కాషాయం బట్టలు వేసేసుకొని సన్యాసిగా చలామణి అయిపోతున్నారు, వెనకెళ్ళి బీడీలు గంజాయి తాగుతూ ఉంటారు, మూర్ఖులు, అక్రమ సంబంధాలు కలిగి ఉంటారు. అదేవిధంగా గృహాన్ని వదిలేసి ఇళ్ళు వదిలేసి ఉంటారు కొంతమంది, అబ్బో వీడేదో చాలా ఘనకార్యం చేస్తున్నాడు, పెద్ద సాధువు అయిపోయాడు అందరూ కోరుకుంటారు. కానీ బయటకు వెళ్ళి కూడా ఇంద్రియభోగమే చేసేది, ఈ ఇల్లు వదిలేసాడు, ఎక్కడో ఇంకొక దగ్గర ఇంకో ఇంట్లో ఉంటాడు, అక్కడ ఇంద్రియభోగం చేస్తుంటాడు. అది కాదు మనకు కావాల్సింది. మన మనస్సు శుద్ధి పొంది మనస్సులో కృష్ణుడు ఉండడం, కృష్ణ చైతన్యం జాగృతం అవడం అనేది చాలా ముఖ్యం. ముఖ్యంగా కలియుగంలో మనం చేయవలసింది ఇళ్ళు వదిలేసి ఇవన్నీ వదిలేయడం కాదు, ఈ భౌతిక సంబంధాలు వదిలేసి వైష్ణవులతో సంబంధం పెట్టుకుని కృష్ణుడి సేవ పట్ల విశ్వాసం కలిగి, కృష్ణుడి సేవ చేస్తే పరిపూర్ణత సాధిస్తాను జీవితంలో అనే విశ్వాసం మనకి కలగాలి. హరే కృష్ణ. ఏమన్నా సంజయుడికి అవును దివ్య దృష్టి అంటే సంజయుడు తెలుసుకునేవాడు అనమాట. వ్యాసదేవుడు వారి వ్యాసదేవుడి కృప వలన ఎక్కడ దూరానైనా జరుగుతున్న విషయాన్నైనా ఆయన చూడగలడు. ధృతరాష్ట్రుడికి బయటికి వెళ్ళిపోయినప్పుడు ఎందుకు తెలియలేదు మరి సంజయుడికి? సంజయుడు ఇప్పుడు అడవిలో ఏం జరుగుతుంది అనేది ఇక్కడ చూడాలని అనుకోలేదు కదా. అడవిలో ఏం జరుగుతుంది, ఈ అడవిలో ఎవరున్నారంటే అప్పుడు ధృతరాష్ట్రుడు కనపడతాడు. ఎందుకంటే అతను అంటే అతని యొక్క లక్ష్యం ఒక ప్రదేశం మీద ఉంటే అక్కడ ఏం జరుగుతుంది అనేది మాత్రం తెలుసుకోగలడు. ఇప్పుడు సంజయుడికి తెలియదు ధృతరాష్ట్రుడు ఎక్కడికి వెళ్ళాడు అనేది, కాబట్టి తెలుసుకోలేడు. అంటే అతనికి ఉంది దృష్టి అటువంటిది, అంతేగాని ఆయన సంజయుడు సర్వాంతర్యామి కాదు ఎక్కడికి వెళ్ళాడని తెలుసుకోవడానికి. అది సంజయుడు ఏంటంటే కురుక్షేత్రంలో ఏం జరుగుతుంది అని ఆయన ఆలోచించడం మొదలు పెట్టాడు. మనసుని కురుక్షేత్రంపై లక్ష్యం పెట్టాడు కాబట్టి అక్కడ ఉన్న జరుగుతుంది ఆయన చూడగలిగాడు. అప్పుడు ధృతరాష్ట్రుడికి చెప్పగలుగుతున్నాడు. కానీ ఇప్పుడు ఇక్కడ సంజయుడికి ధృతరాష్ట్రుడు ఎక్కడికి వెళ్ళాడో తెలియదు, కాబట్టి ఎక్కడని మనసును కేంద్రీకరించాలో సంజయుడికి తెలియదు, కాబట్టి తెలియలేదు అనమాట. హరే కృష్ణ. గ్రంథరాజ శ్రీమద్ భాగవతం కి జయ. శ్రీల ప్రభుపాద కి జయ.